లోకాన్ని జయించానని చెప్పిన యేసయ్య, ఈ 5 ఖండాలు నీవు జయించావు. ఈ లోకములో ఉన్న సమస్తమును నీవు జయించావు. మానవ హృదయాలను నీవు జయించి వారిలో ప్రవేశిస్తూ ఉన్నావు. ఈ పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి ఆ దివ్య సత్యాన్ని ఈ రాత్రి కూడా మాకు బోధించి విశ్వాసమునందు మమ్మల్ని బలపరచుమని, ఈ పరిశుద్ధ వచనములను ఆశీర్వదించి మాకు జీవాహారముగా వడ్డించుమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు తన శిష్యుల రాత్రి నేను చెప్పినట్టుగా ఆయన శిష్యుల పాదాలు కడిగి ఆ 12 మందిని తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆ మేడగదిలోనికి ఎక్కిపోయి, అది చాలా విశాలమైన మేడగది, అది సిద్ధపరచబడిన మేడగది, అది అతిథులు ఉండడానికి ఒక 20 మంది కూడా ఉండడానికి అనుకూలమైనటువంటి మేడగది. ఆ మేడగదిలోనే యేసయ్య పస్కాను ఆచరించాడు. తన యొక్క రాబో మరణమును గుచ్చియు, ఆయన యజ్ఞమును గుచ్చియు, ఆయన పవిత్ర రక్తమును గుచ్చియు, ఆయన పరిశుద్ధ శరీరమును గుచ్చియు, వాటి భావాలు యేసయ్య వివరంగా ఆయన శిష్యులతో చెప్పాడు. ఆయన పాదములు, శిష్యుల పాదాలు ఆయన స్వయంగా కడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య శిష్యుల పాదాలు స్వయంగా కడిగాడు. ఆ రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. తరువాత యూదా ఇస్కరియోతుకు రొట్టె ముక్కిస్తే వాడు దాన్ని పుచ్చుకుని వాళ్ళు దయ్యం దూరి వాడు బయటికి వెళ్ళిపోయాడు. వాడు బయటికి వెళ్లిన తర్వాత ఆ 11 మంది శిష్యులతో ఈ అమూల్యమైన ఉపదేశాలు ప్రభు ఆయన యేసయ్య చెప్తున్నాడు. యేసయ్యకు మరణం దూరంగా ఉండాలంటే పేతురుని గద్దించాడు. పేతురును ఆయన గద్దించి, ఏ పేతురు అలా కాదు, నేను మరణమవడం అవసరమని యేసయ్య స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఇంకా తేటగా చెప్తున్నాడు, ఇంతకు ముందు నేను గూఢార్థంగా మాట్లాడాను శిష్యులారా, ఇప్పుడైతే మీకు స్పష్టముగా నేను ఉపదేశం చేస్తున్నాను. నేను తండ్రి యొద్ద నుండి, 28 వచనం గమనించండి, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చాను. హల్లెలూయా. దేవలోకము నుండి ఈ దివి భూమికి దిగి వచ్చిన వాడు యేసు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆయనకి తెలుసు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరియు లోకమును విడిచి నేను మళ్లీ తండ్రి యొద్దకు వెళుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవలోకము నుండి, నా పరమ తండ్రి యొద్ద నుండి నేను ఈ లోకానికి వచ్చాను. లోకానికి రక్షణ ఇవ్వడానికి, పాప పరిహార బలిగా బలి అవ్వడానికి, అపరాధ పరిహారార్థ బలిగా యజ్ఞం అవడానికి ఈ లోకానికి వచ్చాను. ఆ రక్షణ కార్యక్రమాన్ని నేను పూర్తి చేశాను. భూలోకమును మోసగించుతున్న ఆ పిశాచిని, ఆ సాతాను యొక్క తలను చిత్తగొట్టి, వాడి నరుము విరగగొట్టి, హల్లెలూయా, నేను జయభేరి మ్రోహించాను. అంతేకాదు, ఈ లోకము నుండి మళ్లీ నేను తండ్రి వద్దకు వెళ్ళబోతున్నాను. నా తండ్రి నాకే పని అప్పగించాడో ఆ పని నేను పూర్తి చేయబోతున్నాను. అంతేకాదు, నేను వెళ్లి మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, నేను మళ్లీ వస్తాను. ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకాన్ని జయించానంటే వీళ్ళకేం అర్థం అవడం లేదు. మరి లోకాన్ని జయించి ఆయన రాజ్యం స్థాపిస్తే మేము మంత్రులు అవ్వాల్సిందే, ఇంకా మంత్రి పదవులు దొరకలేదు, ఏమిటి జయింపు? యేసయ్య ఏమిటి లోకాన్ని జయించడం? హల్లెలూయా. భూలోకాన్ని జయించాలి, భూలోకమంతా నేను కైవశం చేసుకోవాలి, ఈ లోకానికి నేను చక్రవర్తిని కావాలి, భూలోక ప్రజల్ని. ఒకటి, భూలోకముని జయించాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాల్ని కైవశం చేసుకుని, కైవశం చేసుకుని కొన్ని 100,000 మందిని చంపి, కొన్ని 100,000 ఇళ్లు తగలబెట్టి, ఎన్నో పంటలను నాశనం చేసి, ఎన్నో మంచి కుటుంబాలుండే గృహాలు నాశనం చేసి, ఇతర రాజ్యాల్ని దోచుకునేటువంటి వారు లోకాలను జయిస్తున్నారు. ఉదాహరణంగా హిట్లర్ లేచాడు, విజృంభించాడు, లోకంలో నాసిజం స్థాపిస్తాను, ఆర్య సమాజమే భూలోకాన్ని భరణం చేయాలి, దానికి నేను పునాది వేస్తున్నాను, అందుకే నేను కంకణం కట్టుకున్నాను. నాసిజం స్థాపన చేయడమే కాదు, సైన్యాలు తయారు చేశాడు, యుద్ధ పేరు మురగించాడు, యూరప్ ఖండంలో ఉన్న 16 రాజ్యాలు 3 నెలల్లో కబళించాడు. లోకం గడగడ వెడిగిపోతుంది. అప్పుడే బ్రిటన్ మీద, అమెరికా మీద యుద్ధం చేయవలసింది, కాని ప్రక్కన రష్యాను చూసి అదిరిపోయాడు. ముందు రష్యాను నాశనం చేస్తేనే గాని, అసలు పెద్ద శత్రువు రష్యా గనక వాణ్ణి నాశనం చేస్తేనే గాని అమెరికా బ్రిటన్ వాళ్ళ మీదకి దండెత్తవలసిన అవసరం ఉండదని రష్యా మీదకి వెళ్ళగానే వాళ్ళు వీడి కాళ్ళు ఎరగొట్టారు, వాడి బలం అంతా తరిగిపోయింది. అప్పుడు శాంతికి దిగాడు, వాడు చచ్చాడు, ఆ నాసిజం అంతరించింది. లోకాన్ని జయించాలని యుద్ధ భేది ప్రయోగించిన వాళ్ళు యుద్ధం ద్వారా ఎన్ని పట్టణాలు తగలబెడతారు, ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీస్తారు, ఎంతమంది తల్లిదండ్రులు లేకుండా, భర్త లేకుండా, భార్య లేకుండా లక్షలాది ప్రజల్ని అడుక్కుని వాళ్ళుగా చేసేటువంటి వాళ్ళు లోకాన్ని జయించేవాళ్ళు. ఎస్ఐ అలాంటి జయముని గురించి మాట్లాడడం లేదు. మనుషులు చంపే రాజు కాదు ఆయన, గృహాలు నాశనం చేసే రాజు కాదు, పట్టణాలు తగలబెట్టే రాజు కాదు, ప్రజలను ధ్వంసం చేసే రాజు కాదు. ఎంతో అద్భుతమైనటువంటి, ఎన్నో అమూల్యమైనటువంటి పట్టణాలని బూడిదపాలు చేసే రాజు కాదు, రాజు కాదు. సద్దాం హుస్సేన్ ఇంకా నెల రోజులకి కువైట్ మీద దండెత్తుతాడనగా నన్ను అమెరికా పిలిచారు సభలకి. ఆ తర్వాత కువైట్ వాళ్ళు పిలిచారు, గల్ఫ్లో ఇతర దేశాలు పిలిచారు. లండన్ నుండి నేను కువైట్ చేరుకున్నాను. 3 వారాలు వారి మధ్య దేవుని వాక్యం అందించారు. నేను ఇంకా 20 రోజులకి సద్దాం హుస్సేను కువైట్ మీద దండెత్తాడనగా దేశం వచ్చేశారు. టీవీలో అక్కడ జరిగే భారణ భయంకరమైన చిత్రవదలు, ఆ ఎంతో అందమైన భవనాలు, ఎయిర్ కండిషన్ బిల్డింగ్స్, కొన్ని మంత్రుల ఇళ్లలోకి నేను వెళ్లడం సంభవించింది. బంగారు మంచాలు, టాయిలెట్ బాత్రూమ్ ట్యాప్స్ కూడా బంగారం. అంత సుఖభోగంగా బ్రతికేటువంటి ఆ కువైట్ దేశంలో ఉన్నటువంటి మహానుభావులంతా అయ్యో ఎంతో మంది చనిపోయారు. ఆ భవనాలు బూడిపాలైపోయింది. వాళ్ళు సంపాదించిన అన్ని అక్కడే పెట్టుకుని, పెట్లు నెత్తి మీద పెట్టుకుని, పెట్లు కూడా కాదు, ఊరికే దుప్పట్లు, తలదిండ్లు అవి మాత్రం పెట్టుకుని ఎన్నో మైళ్లు నడిచి పుణ్యాత్ములు కొందరు బయలుదేరి ట్రక్కులు అద్దెకి తీసుకుని వాళ్ళు బాస్రా నుండి యోర్ధానుకు ముఖ్య పట్టణమైన అమ్మాన్కు పంపించి, అమ్మాన్ నుండి వారిని ఇతర దేశాలు పంపే ఏర్పాటు చేశారు. నిజంగా ఎంత ఘోరమైనటువంటి వినాశనం. సద్దాం హుస్సేన్ యొక్క దృక్పథం ఏంటి? మా తాతగారు నెబుకద్నెజర్ మహారాజు, బబులోన్ మహారాజు ఆనాడు తెలియబడి లోకాన్ని జయించాడు, బాబేలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నేను కూడా బాబేలు సామ్రాజ్యం స్థాపించాలి, పూర్విక బాబేలు సామ్రాజ్యం పునరుద్ధరణ చేయాలి, హ్యాంగింగ్ గాడ్స్ మళ్లీ నేను పునర్నిర్మాణం చేయాలి. ఆ దృక్పథముతో సింహము గుర్తుపెట్టి దేశ ప్రజలు కబళించడం మొదలుపెట్టారు. భూలోకములున్న దేవుని ప్రజల కన్నీటి ప్రార్థన వల్ల, ఉపవాస ప్రార్థన వల్ల ఇజ్రాయేలు దేశం మీద వాడు దండెత్తిన కారణాన దేవుడు వారికి బుద్ధి చెప్పి ఆ యుద్ధము బహు త్వరలో ఒక్క కువైట్ నాశనముతోనే వాడు వెనక తగ్గడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. లోకాలు జయించాలనుకున్న వాళ్ళు, వాళ్ళు చేసేటువంటి మారణకాండ, వాళ్ళు చేసే వినాశనం, ఆ దేవుడు మహాకృప వల్ల మన భారతదేశం శాంతిప్రియ దేశం గనక, దైవభక్తి కలిగిన దేశం గనక, దేవుని యందు భక్తి వైరాగ్యాలు గల దేశం గనక, దేవుడు ఆ మహానాశనాలు మన దేశానికి రాకుండా ఆయన కృప వల్ల విశ్వాసుల యొక్క, పరిశుద్ధుల యొక్క, సజీవుడైన దేవునికి పరిశుద్ధులు చేసే ప్రార్థన వల్ల దేవుడు మన దేశానికి ఎంతో శాంతిని అనుగ్రహించాడు. మన చేతులెత్తి దేవుని స్తోత్రాలు. యుద్ధం యొక్క రుచి, బాంబుల నాశనం, ఆ భీకరమైన భయోత్పాతం మనం చూడలేదు. ఎయిర్ కండిషన్ బంగ్లాలో ఉంటూ భయంకరమైన వడగాలంటే ఏమిటో తెలియకుండా చల్లగా హాయిగా సుఖభోగాలు అనుభవించేటువంటి కువైట్ ప్రజలు మంచినీళ్ళ కూడా దొరకక మండు టెంటలో ఎంతగా మలమల మాడిపోయారు. మా ప్రాంతాన్ని నుండి చాలా మంది కువైట్ దేశం వెళ్లారు గనక వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పేటువంటి బాధలు మేము వింటుంటే, వాళ్ళ సాక్ష్యాలు చెబుతుంటే మేము కూడా వాళ్ళతో పాటు ఏడవలసి వచ్చేది. యుద్ధం వల్ల భోజనం రొట్టెలు దొరకవు, మంచినీళ్ళు దొరకవు, పీల్చడానికి సరైన గాలి ఉండదు, రాత్రుల్లో నిద్రపోవడానికి వీలు లేదు. లోకాన్ని జయించాలనుకునే దుష్టశక్తులు చేసే పనిది. అయితే ఏసయ్యా జయించింది లోకాన్ని అంటే రాజ్యాలు కాదు, ప్రజల ప్రీకెలు తీయడానికి కాదు. హల్లెలూయా. లోకములను చీకటి శక్తిని, లోకమును భరణం చేస్తున్న సాతానును జయభేరి మోగించి యేసయ్య దాని తాళ్ళను చితకగొట్టి వాని కోరలు లాగివేసి మనకి గొప్ప రక్షణ భాగ్యం దయచేశారు దేవునికి. హల్లెలూయా 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 హల్లెలూయా. నా శిష్యులారా, నేను లోకమును జయించాను, లోకమంతా నాది, ఆకాశము క్రింద భూమి మీద సర్వము మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, ఈ భూలోకాలు త్రిలోకములు నా చేతిలో ఉన్నవని యేసయ్య చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. లోకం అంటే ఏంటో తెలుసా? ఈ యోహానే తన పత్రికలో దాని భావాన్ని చూపించాడు. లోకములో ఉన్నదంతయు చదవండి, యోహాను మొదటి పత్రిక 2:16 దయచేసి పాస్టర్స్ వచ్చి చదవాలని కోరుతున్నాను. తప్పులు చదవకూడదు, దైవజనులు వాక్యాన్ని ప్రేమించేవారు. యోహాను మొదటి పత్రిక 2:16 తొందరగా చదవయ్యా.
ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించలేదరా, తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయో
లోకములో ఉన్నదంతయో
శరీరాశయో
సుచర శరీరాశ
నేత్రాశయో
నేత్రాశ
జీవపు
డంభము
తండ్రి వల్ల పుట్టినవి కావు.
అవును,
అవి లోక సంబంధమైనవే.
చాలు, లోకం అంటే ఏమిటి? శరీరాశలు, గర్వ జీవితం, నేత్రాశలు, జీవపు డంభం, సుచర శరీరాశ. యేసు రక్షకుడు ఈ లోకాన్ని జయించాడు అన్నప్పుడు యేసు శరీరాశని జయించాడు, నేత్రాశలు జయించాడు, జీవిత డంభమును జయించాడు. ఈ లోకాధిపతి అయిన సాతానును వాని శక్తులను ఆయన ఓడించాడు, విజయభేరి మురోగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి యేసయ్య దిగి వచ్చిన రోజున 30 సంవత్సరాలు ఆయన మరుగ్గా ఉండి 30 ఏండ్లైతేనే గాని ప్రధాన యాజకుడిగా పనిచేయడానికి వీల్లేదు, మానవులకు నువ్వు దేవునికి నీ మధ్యవర్తిగా ఉండి పరిచర్య చేయడానికి వీల్లేదని ధర్మశాస్త్రము చెబుతున్నది గనక, ఆ ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా యేసయ్య 30 సంవత్సరాలు ఆయన మరుగుగా ఉండి 30వ ఏట ఆ పరమ పవిత్రమైన తన పనిని ప్రారంభం చేస్తున్నాడు. ఎలాగ ప్రారంభం చేశాడు? ఆయన నిద్రే ఆయన అరణ్యములో నేరుగా యోర్ధాను దగ్గరికి వెళ్లి యోహాను చేత బాప్తీసం పొంది ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు ఆయనలో ప్రవేశించాను. ఆ పరిశుద్ధాత్మ వలన ఆయన అరణ్యమునకు కొనిపోబడెను. అరణ్యములో ఆయన 40 దినములు దివారాత్రములు ఉపవాస దీక్షలో తండ్రితో గడిపాను. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య జీవితం ఇంతైన జీవితం, 40 దివారాత్రములు అరణ్యములో క్రూర మృగములతో కూడా. మార్కు సువార్త 1:10 మార్కు వివరముగా విషయమును వ్రాయిచున్నాడు. యేసు ప్రభు అరణ్యములో ఉండి ఆయన క్రూర మృగములతో ఉండి 12 వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యములోనికి త్రోసుకొని పోయాను, శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండేది. చూచారా, 40 దినములు పోరాటం, సాతాను చేత శోధింపబడుచు ఉన్నాడు, క్రూర మృగములు ఆయన చుట్టూ ఉన్నవి, అడవి మృగములతో కూడా ఆయన ఉన్నాడు, దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తూ ఉండిరి, అరణ్యములో క్రూర మృగములతో ఉన్నాడు, సాతానుడు పొంచి ఉన్నాడు. సాతానుడు ఆ ఏ విధముగా ప్రభుని శోధించాలి? 40 దినములు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు సాతానుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఏం అవకాశం? తండ్రితో మాట్లాడుతున్నాడు, ఆయన కమ్యూనికేషన్ అంతా పరమ తండ్రితో ఉంది కనుక సైతానికి యొక్క మాటలకు ఆలోచనలకు ఆయన ఏమి అవకాశం దొరకలేదు. సంచేత పాపం పనికి మనోడు. అలాగే ఇప్పుడు నేను మాట్లా ఎవరన్నా నాతో మాట్లాడాలంటే అవకాశం లేదు కదా, నేను మాట్లాడుతున్నాను మీతో. తండ్రితో సహవాసం చేస్తూ ఉపవాస దీక్షలో ఉన్న యేసయ్యతో సాతానుడు ఏమి కూడా పేర్చి పెట్టుకోవడానికి అవకాశం లేకపోయింది. ఉపవాసము తీరిన తర్వాత 40 దినములు పూర్తి అయిన తర్వాత ఆ దీక్ష ముగించిన తర్వాత హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రజలారు, అప్పుడు సాతాను వచ్చాడు, ఆయన దగ్గరికి వచ్చాడు. లూకా సువార్త 4:10 మొదలు వచ్చిన ముందు దయతో చూడవాలని కోరుతున్నాను. ఒకరు చదవండి. అయ్యా బాబు తప్పండి, మీ చదివేసు
పరిశుద్ధాత్మ పూరుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కలగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె రొట్టె అగినట్లు ఈ రాజుతో చెప్పమని ఆయనతో చెప్పాను.
చూచారా,
అందుకు యేసు
చాలండి అక్కడే ఉండి దయచేసి. ఆకలి కొన్నప్పుడు సైతానికి అవకాశం కలిగింది. మనకి ఎప్పుడైతే శరీరంలో ఒక వెలితి కలిగిందో, లోటు వచ్చిందో, వెంటనే సైతాను ప్రవేశిస్తాడు. ఇదిగో నేను దేవుడి బిడ్డనంటున్నావే, నేను దేవుని కుమార్తెని అంటున్నావే, నేను దేవుని కుమారుడు అంటున్నావే, ఇదిగో ఆకలి చచ్చిపోతావు, ఇదిగో జబ్బు, ఇది నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు, ఎన్నెన్నో విధములైనటువంటి శోధనలు, అనుమానములు, తప్పుడు తలంపులు పిశాచి తీసుకొని వస్తాడు. ఇదిగో ఆయన ఆకలి ఉన్నప్పుడు సాతాను వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే అనుమానం పుట్టిస్తున్నాడు. నీవు దేవుని కుమారుడువా, కుమారుడువా అని అనిపిస్తుంది, చాలా అనుకుంటున్నావు. సరే అయితే రొట్టెలు చేయి, ఈ రాళ్ళుగా ఉన్నాయి, నీ ఆకలి తీర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ఆకలితో ఉన్నప్పుడు, మనకు ఇల్లు సరైనది లేనప్పుడు, మనకు సరైన వస్త్రాలు లేనప్పుడు, మనం ఈ లోకంలో శ్రమలు అనుభవించేటప్పుడు సైతాన్ అంటాడు, నువ్వు దేవుడు నమ్ముకున్నావా, ప్రార్థన చేస్తున్నావా, నువ్వు గుడికెళ్తున్నావా, నువ్వు బైబిల్ చదువుతున్నావా, ఎందుకు తిప్పలు నీకు, అది చూడు దయ్యాలు మొక్కుతారు, లంచాలు తీసుకుంటారు, మోసాలు చేస్తారు, చెడు పనులు చేస్తారు, వాళ్ళు ఎంత హాయిగా బ్రతుకుతున్నారు, ఎంత వైభవంగా ఉన్నారు, వాళ్ళు ఎంత సరదాగా ఉంటున్నారు, వాళ్ళు ఎంత విలువైన బట్టలు కట్టుకుంటున్నారు. పిచ్చిదాన దేవుళ్ళేడు గీవుళ్ళేడు, ఏయ్ అబద్ధాలాడు, బొంకో, రంగు పనులు చేయి, చెడు పనులు చేయి, అప్పుడు పోలి డబ్బు వచ్చేస్తుంది, మోసాలు చేయి, లంచాలు తీసుకో, నీతి నీతి భక్తి భక్తి విశ్వాసం అంటే బతుకు దొరు లేదురా అని నిన్ను శోధిస్తాడు. పడగొట్టడానికి, నిన్ను చెడగొట్టడానికి, నీ విశ్వాసం తీసివేయడానికి, నిన్ను భ్రష్టుని చేయడానికి, నీకొచ్చే కష్టాలు, నీకొచ్చే బాధలు, నీకొచ్చే ఆకలి, నీకొచ్చే దప్పిక, నీకొచ్చే వస్త్రహీనత, నీకొచ్చేటువంటి ఇబ్బందులను వాడు సాధనములుగా ఉపయోగిస్తాడు. అయితే హల్లెలూయా, యేసయ్య ఒక దివ్యమైనటువంటి ఆయుధాన్ని ఉపయోగించాడు. అపవాది మనుష్యుడు, హల్లెలూయా. యేసయ్య, నేను దేవుని కుమారుణ్ణి అనలేదు అక్కడ, మనుష్య కుమారుణ్ణి, నేను మానవుడుగా ఉన్నాను, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములున్న విలువ మనకి తెలుసు గనక ఈ రాత్రి ఇంతమంది ఇక్కడ కూడి వచ్చా, దేవుని వాక్యం యొక్క రుచి మనకి తెలుసు గనక మనం ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్నాం, దేవుని వాక్యము తేనెకంటే మధురమైంది గనక మనం ఇంత ఆనందంతో దేవుని వాక్యం వింటున్నాం, దేవుని వాక్యము మేలువి బంగారు కంటే కోరదగినది గనక ఈ దేవుని వాక్యమును మనం చదవగలుగుతున్నాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు ప్రభుని శోధించడానికి చాలా ట్రై చేశాడు, వాడు ఓడిపోయాడు. హల్లెలూయా. అద్భుతమైన విషయం ఏంటంటే ప్రభు జీవితాన్ని మనం పరిశోధన చేసినప్పుడు ప్రభు తన స్వయం కొరకు ఒక్క అద్భుతం కూడా చేయలేదు. తన ఆకలి తెచ్చుకోవడానికి అద్భుతం చేయగలడు ఆయన, కానీ జరిగించలేదు. ఆకలి సహించాడు, ఆకలి అనుభవించాడు, ఆకలితో అలమటించాడు, కాని అద్భుతం జరిగించుకోలేదు తన సొంతం కొరకు. చూడండి ప్రభు అయిన యేసు వారు ఆయన ఆకలి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంజూరపు చెట్టు పండ్లు లేవు, వెంటనే 1000 ఫలాలు, బాగా పరిపక్వమైన ఫలాలు కావాలంటే, నేను ఇతర దేశాల అంజూరు పండ్లు తిన్నాను, టమాటాల్లాగా ఎర్రని రంగుతో చక్కగా ఉంటాయి, ఎంతో రుచికరంగా ఉంటాయి. అలాంటి అంజూరు పండు లేనందువల్ల ప్రభు బాధపడ్డాడు. వెంటనే అంజూరు పండు కావాలని ఆయన కోరలేదు, వట్టే అప్పుడు కనబడేవి, ఆయన ముందు పడేవి, ఆయన ఆశించలేదు. ఆయన దప్పికొన్న సందర్భాలున్నాయి, ఇతరులకి దప్పికి తీర్చాడు. హాగర్ ఏడుస్తుంటే దాహమిచ్చాడు, ఇస్మాయేలు ఏడుస్తుంటే దాహమిచ్చాడు, లివింగ్ ఫౌంటైన్ లేపి ఆ భయంకరమైన కారు అరణ్యంలో ఆ మండు టెండలో జీవధారలు పుట్టించిన దేవుడు. హల్లెలూయా. ఆయన సొంతం కొరకు ఒక అద్భుతమును కూడా జరిగించలేదు. ఆయన అద్భుతాలు ఇతరుల ఆకలి తీర్చడానికి అద్భుతాలు చేశాడు, ఇతరుల కొదువులు తీర్చడానికి అద్భుతం చేశాడు. ఆకలితో అలమటించుచు తన వాక్యమును 3 దినముల నుండి శ్రద్ధగా వింటున్న ప్రజల మధ్య చూచి, 3 దినముల నుండి వారు మనతో కూడా ఉన్నారు, వారిని ఆకలితో పంపడం నాకు ఇష్టము లేదు అని అద్భుతం చేశాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తన శిష్యులతో నిలబడి, శిష్యులారా, గల్లీ సముద్రం అద్దరికి మనం 12 మైళ్ళు వెళ్ళాలి, ఈ నావలో వెళ్ళడం తుఫాను గిపాను ఈ బాధలు ఎందుకు, ఒక్క క్షణంలో అవతల ఒడ్డుకాన్ని తీసుకుని పోగలడు. హల్లెలూయా. కానీ అట్టి అద్భుతం ఆయన జరిగించలేదు. యేసయ్య తన స్వంతము కొరకు అద్భుతములు చేయకుండా ఇతరుల కొరకే నేను ఇతరులకు పరిచర్య చేయడానికి వచ్చాను, ఇతరులకు సేవ చేయడానికి వచ్చాను, ఇతరుల ఆకలి తీర్చడానికి వచ్చాను, ఇతరుల దాహం తీర్చడానికి వచ్చాను, ఇతరుల కష్టాలు తొలగించడానికి వచ్చాను, ఇతరుల బాధలు తీసివేయడానికి వచ్చాను, ఇతరుల దయ్యములు వెలగొట్టడానికి వచ్చాను, నా సర్వస్వం నా సమస్తము నా ప్రజల కొరకు దారపడడానికి వచ్చాను అన్నాడు ప్రభు. హల్లెలూయా. స్వయమును జయించిన యేసు, స్వయమును అహమును జయించిన యేసు. మానవుడు ఎప్పుడు కూడా స్వయం, నేను నా భార్య నా పిల్లలు, నేను బాగుండాలి నా భార్య బాగుండాలి నా పిల్లలు బాగుండాలి పక్కోడు రావాలి నేను గొప్పోడిని అవ్వాలి. అది మానవుల్లో ఉన్న దుర్బుద్ధి, మానవుల్లో ఉన్న చింత. ఎప్పుడు పక్కోడు పాడైపోవాలి నేను గొప్పోడిని అవ్వాలనే దుర్బుద్ధి ఉండదు, ఎప్పుడు అదే దుర్బుద్ధి. జాగ్రత్త ప్రియారా, ఓ ప్రభు కొరకు మనం జీవించినప్పుడు, మనలో స్వార్థమును చంపుకున్నప్పుడు, అహమ్మును చంపుకున్నప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అనుభవంలో యేసు లోకమును జయించాడు. లోకమంటే శరీరాశలు. ఈ శరీరానికి చాలా పాడు కోరికలు వస్తాయి, చెడ్డ కోరికలు. ఇప్పుడు చూడండి లోకం, ఈ లోకం ముగ్గురు కూతుర్ని కన్నది. ఒక కూతురు పేరు శరీరాశ, ఒక కూతురు పేరు నాత్రాశ, ఒక కూతురు పేరేమో గర్వజీవితం, గర్వజీవి. ఈ మూడు కూతుళ్ళు మనకే పుడతా ఉంటాయి. ఈ శరీర కోరికలు, పాడు కోరికలు, జీవుడు డంభము, దుర్బుద్ధులు. ప్రభువు యొక్క బిడలమైన మనల్ని ఈ జీవితమును పాడు చేసి నిన్ను చెడగొట్టి సైతాను వశము చేయడానికి సాతానుని ఉపయోగించేటువంటి ఈ సాధనమును మనం జయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకం ఎంత అట్రాక్షన్ గా ఉందో చూడండి. మనుషులను చెడగొట్టుటకు సామాజికంగా లోకం యొక్క తాపత్రయాలు. ప్రభు ధన్యతలు ఇచ్చాడు. ఆత్మ విషయంలో దీనులైన వారు
ధన్యులు,
పగరమోతులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుందరు. లంచగొండులు ధన్యులు, వారు లక్షాధికారులగుదురు. తాగుబోతులు ధన్యులు, అందరు వారికి దండము పెట్టుదురు. వేశ్యలు ధన్యులు, వందల కొలి తులాల బంగారముతో మెలమెల మెరియుదురు. ఇది లోకం యొక్క ధన్యత. ఏసయ్య ధన్యతలు ఎవరికి అక్కర్లేదు, ఏసయ్య సందేశం ఎవరికి అక్కర్లేదు. లోకం ఆకర్షణ. అప్పుడప్పుడు ఈ టీవీలో వార్తలు వినడానికి రేడియో దగ్గర, క్షమించండి, టీవీ దగ్గర కూర్చుంటే ఆ మధ్యన ఏవో కొన్ని వస్తాయి, రుణం చేస్తాయి. అమ్మో ఇది అడ్వర్టైజ్మెంట్స్. అయ్యో బాబోయ్, ఈ బట్టలు కొనాలంటే ఎంత డబ్బు కావాలి? పిల్లలకి చూసేసి మమ్మీ డాడీ అలా టీ షర్ట్ కావాలి నాకు, జీతమేమో 500 రూపాయలు, ఆ షర్ట్ ఖరీదే 700 రూపాయలు, పిల్లలేమో 10 మంది నాలాగా ఏమంటే చెప్పండి. ఇక మనుషులకి ఏంటి, అక్రమంగా ఎలా డబ్బు సంపాదించాలి, మోసం చేసి ఎవరిని డబ్బు సంపాదించాలి. లాటరీ టికెట్లు కొంటే ఏదన్నా ఛాన్స్ దొరుకుద్దేమో రోజు లాటరీ టికెట్లు కొనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? అద్దంతరంగా అదే ధనవంతుడు కావాలని లోకాశ. అయ్యయ్యో ఏమా, లాటరీ కొని టికెట్ కొనేవాళ్ళు చేయొస్తారా? నేను ఒక చోట ఎప్పుడు వెళ్తుంటే ఓ పాదిరి కనపడేవాడు. ఎక్కడ ఉండేవాడు అంటే లాటరీ టికెట్ దగ్గరే ఉండేవాడు. నేను ఎంక్వైరీ చేశాను, ఎందుకు ఎప్పుడు లాటరీ టికెట్ కొంటా సార్, ఎప్పుడు లాటరీ టికెట్ కొంటాడండి, ఛాన్స్ దొరకదా అంటాడండి అని. పాదలకు కూడా ఈ దయ్యం పట్టింది. ఏది అర్ధంతరంగా ధనికుడు కావాలి, అర్ధంతరంగా 7 మేళ కట్టేయాలని. అయ్యో ఎంత మోసం, ఎంత లోకం ఎంత ఆకర్షిస్తుంది. క్రైస్తవ సంఘమా, ఏసయ్య మనకు మాదిరి పురుషుడుగా కనబడుతున్నాడు. లోకాశ ఈ దురాశలు మనల్ని ఆకర్షిస్తున్నాయి. దాని వైభవం, దాని విచిత్రమైన కళలు, దాని సొగస్సు, దాని అందము, నిన్ను మోసగించే అందము. అవ్వమ్మ తెచ్చిపెట్టింది ఆ పండు చూచి, అది అందముగా ఉండడం చూచి ఆశించి తెచ్చింది కొంపకు నుప్పు. ఆ కాను, ఆ కాను, ఆ విలువైన వస్త్రం చూచి దాన్ని ఆశించి, ఆ బంగారు కమ్మె చూచి దాన్ని ఆశించి. అయ్యో మా పక్కింటమ్మా ఎన్ని బంగారు గొలుసులు వేసుకుంటుంది, చేతులకి ఎన్ని బంగారు గొలుసులు, నాకు ఒక్కడ నీ పనికి మళ్ళీ చేసుకున్నాను, నీతి నీతి భక్తి అల్లి 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 అంటాడు, లంచాలు వద్దంటాడు, లంచాలు తీసుకొని అంటాడు. ఆ పక్కింటోడు చూడు, గుడిసిపోయి మేడైపోయినప్పుడు ఎయిర్ కండిషన్ మేడైపోయింది, మా ఆయనకి అప్పుడు అమ్మ లోకం ఎంత ఆకర్షిస్తుంది, ఎగ్జిబిషన్ లోకి వెళ్ళినండి ఎన్ని ఆకర్షణలు ఉన్నాయి, డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. అవును, ఈ రోజుల్లో డబ్బు ఆకర్షణ, వస్త్రాకర్షణ, అందపు ఆకర్షణ. ఓ లోకం, ఈ లోకం, ఈ లోకము నిన్ను పడగొట్టుటకు శరీరాశలు చూపించి, జీవపు దమ్మమును చూపించి, నిన్ను విశ్వాసములని ప్రశ్నలు చేయడానికి సాతానుడు నీ దగ్గరే కాచుకుని ఉన్నాడు. జాగ్రత్త, ఏసయ్య తన స్వయం కొరకు ఒక్క అద్భుతం కూడా చేయలేదు. ఆయన నడిచి వెళ్ళాడు, గాల్లో వెళ్ళాడా? క్షణం పట్టదు. ఆయన ఆకలి కొన్నాడు, ఆకలి తీర్చుకోలేడా? ఆయన దాహం కొన్నాడు, దాహం తీర్చుకోలేడా? ఆయన కన్నీరు విడిచాడు. హల్లెలూయా. ఆయన మనుష్య కుమారుడిగా అవతరించి మన మనుషుల వలె ఆయన శ్రమలు అనుభవించి మనకు మాదిరి చూపించాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా.
ఓ సైతాను, ఇలా లాభం లేదు, నేత్రాశ చూపించాలా. యేసయ్యా చూడు, లోక వైభవం చూడు. ఒక్క క్షణంలో ఆయన ఆలోచనలో చేసిన లోక వైభవం, లోక టీవీ, గొప్పవారిక అంతస్తులు, గొప్పవారిక వస్త్రాలు, గొప్పవారిక నగలు, గొప్పవారిక మేడలు, అమ్మవారి కనబడతాయి. సైతానుని మొక్కిన వారికి ఇవన్నీ దొరుకుతాయి. సైతానుని పూజించేవారికి ఏమన్నారు సైతాన్ చూడండి, లోకసువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గర సాతాను చెబుతున్నటువంటి 2వ శోధనలో
ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యమంతటి ఒక నిమిషంలో ఆయనకు చూపించి,
భూలోక రాజ్యములు దాని మహిమను, దాని ప్రభావమును, దాని అందమును ఒక్క క్షణములో ప్రభు కంటికి చూపించి,
ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు,
ఈ రాజ్యముల వైభవము అని మరో భాషలో వైభవమును చూపించి, నీకిత్తును,
అది నాకు అప్పగించబడవరా,
నన్ను ఎవడు పూజిస్తాడు, నాకెవడు దండం పెడతాడు, నాకెవడు సాగిలు పడి మొక్కుతాడు, ఈ వైభవం, ఈ లోకాశలు, ఈ లోక ధనము, ఈ లోక ఆస్తులు, ఈ లోక గొప్పతనం వారికి నేను ఇస్తాను అని సాతాను బేరం పెడుతున్నాడు. ప్రభుకు కూడా అదే బేరం పెట్టాడు. ప్రభు అన్నాడు, అందుకు
నీ దేవుడని ప్రభునకు మ్రొక్కి ఆయనను మాత్రమే చేరుకోవాలను అని రాయబడి ఉన్నాడు.
మానవ జీవితంలో కావాల్సిన దేవునికి మ్రొక్కి ఆయనని ఆరాధింపవాలని మన భాషలో ఉన్న పదం అది. ఏమిటి మానవ జీవితం? నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు, నేను ఆయన మ్రొక్కాలి, ఆయన పూజించాలి, ఆయన ఆరాధించాలి. నన్ను సృష్టించిన దేవుని ఆరాధించాలి, నన్ను సృష్టించిన దేవుని పూజించాలి, ఆయన పాద సన్నిధిలో నేను సాగిన. హల్లెలూయా. బందిపోటు దొంగలం బయలుదేరాం, దేవ దేవత దగ్గరికి వెళ్ళి దండం పెట్టి కొబ్బరికాయ పట్టి, ఈ రాత్రి మమ్మల్ని ఎవడు పట్టుకోకుండాలి, మేమే ఇంట్లో దూరతాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరినీ నరికేసి, వాడి నగలన్నీ బాగా తెచ్చేసి, మేము ఎవడ కంటి పడకుండా పోలీసు ఓడికి దొరకకుండా, ఓ దేవతమ్మా మాకు దయచూపమ్మా, మమ్మల్ని ఎవడు పట్టుకోకుండా, ఎవడు నరకకుండా, మమ్మల్ని క్షేమంగా మళ్ళీ మమ్మల్ని నీ గుహలోకి తేయమ్మా దేవతమ్మ దండం పెట్టి కన్నానికి బయలుదేరతాడు. సైతాన్ ఎన్ని ట్రిక్కులు నేర్పాడు, ఎన్ని టక్కులు నేర్పాడు, ఎన్ని టక్కు టమారలు నేర్పాడు, మోసగించడానికి, హత్యలు చేయడానికి, దోపిడీ చేయడం. నిన్న జగ్గపేటలో ఉన్నాం, మొన్న పాస్టర్ మా పురుషోత్తం పాస్టర్ గారు, పురుషోత్తం అయ్య గారు, ఆయన ఎక్కిన బస్సులో, బస్సు ఎక్కారు వస్తున్నారు, 19 కిలోమీటర్లు వచ్చినాక ఆ బస్సులో టికెట్ బెదవాడ వరకు టికెట్ తీసుకున్న వాడు ఒకడెళ్ళిపోయి పోలీ డ్రైవర్ దగ్గర కత్తి చూపించాడు, ఒకడెళ్ళిపోయి ఆ డోర్ దగ్గర తుపాకీ పెట్టుకుని ఉన్నాడు, తీయండి నగలు తీసేయండి అన్నాడు, మొత్తం ఏమేమి ఉన్నాయో ఇచ్చేయండి అన్నాడు. వణుకుంటా ఎవడెవరి దగ్గర, ఒక ఆమెకి రావడం లేదట, దాటి లాగేశాడు, రక్తం దాక్కోపోతున్నాయి అన్ని పోయి మీద అవుతున్నారు. ఆయన చెబుతుంటే నేను ఏడుపుడు మొదలెట్టాను, అయ్యో దేవా ఇంత ధైర్యమైన మనుషులు ఆయన. ఒకడి బ్యాగ్ లో చాలా క్యాష్ ఉందంట, 50,000 క్యాష్, 150,000 డిడి, ఇవన్నీ ఉన్నాయి. ఆడేమో ఆడితో కొట్లాడుకుంటూ వాడితో ఆ బ్రీఫ్ కేసు ఇవ్వనని చెప్పి వాడు ఇచ్చేస్తుంటే వాడిని చితగొట్టేసి వాడిని కత్తితో పోట్లు పొడిచి ఆ బ్యాగ్ తీసుకున్నారు. వాళ్ళందరినీ ఆయన చెప్తున్నాడు, అచ్చం పెంచుకోస్తులాగా ఉన్నారండి, అక్కడ నగలు లేకుండా వీళ్ళంతా పోలీస్ స్టేషన్కి బాధ. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా వాళ్ళు దిగి వెళ్ళిపోయారు ఆ పని. అమ్మాయి విన్నారా, కై తక్కలు ఆడతారా? నేను నీ నగలని చూడండి, నా ట్యూషన్ చూడండి, నా నగ చూడండి, అప్పుడు అమ్ము డబ్బు ఎక్కువైపోతుంది, పాదిరికి కూడా వాళ్ళకి గొలుసులు కావాల్సి వచ్చినాయి, మంచి ఉంగరాలు రత్నాలు ముత్యాలు, అయ్యో లోకం దోపిడితోనూ మోసముతోనూ. ఈ రోజుల్లో మనుషులు కష్టపడి పనిచేద్దామనే బుద్ధి లేదే. లంచాలు తీసుకుని గొప్ప వాళ్ళు అందాం, కాంట్రాక్టులు బిజినెస్లు తీసుకుని మనుషులు కొట్టేద్దాం. ఓ దోపిడి దోపిడి, లోకమంతా దోపిడితో ఉన్నది. అక్రమం, అవినీతి, లంచములు, యథార్థత లేదు.